వాళ్ళ ఆవిడ ఒక పెద్ద మూట పట్టు కూర్చునుంది. ఈయన తెల్లబోయి, ఏమే నాకు ఒక అనుమానం, ఈ మూట ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు. ఏమోనండి, నేటికి 3 రోజుల క్రితం మన దొడ్లో నూతిలోకి వెళ్ళా, నీళ్లు తోడటానికి బావిలోకి చేత వేశాను, ఆ చేతకి బలంగా ఏదో పట్టుకుంది, దాంతో మన ఇంట్లో ఉన్న 10 మందిమి కలిసి ఆ చేతని బాగా పైకి బలంగా లాగాం, అయినా సరే చేత తాడు తెగి అందులో పడిపోయింది. అప్పుడు మన పెద్దాడు అందులోకి దిగాడు. దిగితే ఎంత పెద్ద మూట ఉంది, ఈ మూటిప్పి చూస్తే దాంట్లో అన్ని నవరత్నాలు తాపడం చేయబడి అన్ని బంగారు నగలే, ఆనాటి విలువ 3 కోట్ల వరహాలు చేస్తుంది ఆనాడు 1500 ఏళ్ల క్రితం. అంత విలువైన సంపద వచ్చింది, మీరు వచ్చేదాకా ఈ మూటను అప్పుడే బయటికి తీయడం ఎందుకని దీన్ని ఇలాగ ఇంట్లో పెట్టామండి అన్నది. వాడు ఎవడో కుర్రాడు తట్టిన కౌరు పెట్టావు, ఆ కుర్రాడు నీకెలా తెలుసు అన్నాడు ఈయన. రామరామ కృష్ణ కృష్ణ నేనెక్కడ కబురు పెట్టానండి అంది ఈవిడ. అదేమిటి, గురువాయూరులో ఓ పౌరాణికుడు కథ చెప్పాడు, ఆ కథ చెప్పాక ఆయన చెప్పిన ప్రకారమే దారిద్ర్యం తీరుతుందని దీపం వెలిగిస్తున్నప్పుడు ఆ దీపాన్ని చూశాను, ఏనుగుల ఊరేగింపు చూశాను. ఆ సమయంలో వెనక వైపు భాగంలో అంటే స్వామివారిని మనం ఇటు ధ్వజస్తంభం వైపు దర్శనం చేసుకుంటాంగా, ఆ వెనక వైపు పశ్చిమ ప్రాంతంలో ఓ చిన్న కుర్రాడు కనపడ్డాడు. ఇంచుమించుగా 8 ఏళ్ళు ఎంతో ఉంటాయి, తలపాగా చుట్టుకున్నాడు, నల్లగా ఉన్నాడు, నెమలి పింఛం పెట్టుకున్నాడు. ఆ కుర్రాడేమో నువ్వే పంపావని చెప్పాడు, అచ్చం నా రూపురేఖలన్నీ నువ్వు వర్ణించి చెప్పావని చెప్పాడు. పైగా అసలు ఇంకో విషయం తెలిసిన భార్యామణి, మన ఇంట్లో బావి ఉందని, ఆ బావిలోకి నీళ్లు తోడటానికి నువ్వు చేద వేసావని, ఆ చేదకు ఒక నగల మూట దొరికిందని, ఆ నగల మూటను చూసుకోమని, అందుకోసం నువ్వు కౌరు పెట్టావని ఇవన్నీ ఆ కుర్రాడే చెప్పాడు, అందుకే వచ్చాను నేను అన్నాడు ఆయన. ఆవిడకి మతిపోయింది. అసలు 3 రోజుల క్రితం ఇక్కడికి ఎవడూ రాలేదు. ఒకవేళ మీరు ఆలోచించండి, చిన్న కుర్రాడు ఒకడు 3 రోజుల క్రితం కనబడితే మాత్రం ఆ 3 రోజుల క్రితమే వెంటనే మీ దగ్గరికి రాగలడా? ఆ కుర్రాడు ఎప్పుడు చెప్పాడు? 3 రోజుల క్రితం మీకు చెప్పాడు. నాకు మూట ఎప్పుడు దొరికింది? 3 రోజుల క్రితమే దొరికింది. అంటే అదే రోజు కుర్రాడు చెప్పిన రోజే మూట దొరికితే వాడు ఇక్కడి నుంచి అక్కడికి నడిచి రాగలడా? రెండోది, కుర్రవాడు చెప్పిన సమయానికి అప్పుడే దీపం వెలిగించారు, అప్పుడే ఏనుగుల ఊరేగింపు దొరుకుతోంది. అంటే శాస్త్ర ప్రకారం పురాణ కథ విని ఏనుగుల ఊరేగింపు చుట్టూ తాను తిరిగి పాల్గొని దీపం దర్శనం చేసిన వెంటనే దొరికింది అక్కడ నగల మూట. ఫలితం సద్య ఫలితం వెంటనే వచ్చింది. సరిగ్గా ఫలితం వచ్చిరాగానే అక్కడ కుర్రాడు చెప్పాడు. అంటే ఇవన్నీ జ్ఞాన దృష్టితో ఆలోచిస్తే మానవ మాత్రుడు చెప్పాడా అని ఆవిడైంది. నువ్వు ఆలోచించు, నువ్వు సరిగ్గా దీపం వెలిగించినప్పుడు కూడా తిరిగావు, తిరగగానే కుర్రాడు నీకు కనపడి చెప్పాడు. ఆ కుర్రాడు నీకు చెప్పిన సమయంలోనే నాకు నగల మూట నీటిలో దొరికింది. ఇంకా నీకు అర్థం కాలేదా, ఆ నగల మూట దొరికేలా చేసి ఆ వార్త నీ చెవిని పారేసిన వాడు సాక్షాత్ గురువాయూరు స్వామి. భాగవతంలో ఉన్న వత్సాసుర బకాసుర అఘాసుర కథని శ్రద్ధగా విని ఈ క్షేత్రంలో రాత్రికి దీపదర్శనం చేసిన వాడికి, లేక ఏనుగులతో పాటు ప్రదక్షిణ చేసిన వాడికి అఖండ సంపద వస్తుంది అని పురాణ గాథలు చెబుతున్నాయి. ఆ మాట ఆయన స్వయంగా నిజం చేశాడు, తానే చెప్పాడు, తానే అది నిరూపించాడు. ఆ గురువాయూరు స్వామికి నమస్కారం చేసుకుందామని ఈ నగల మూటలో వచ్చిన మొదటి నగని అమ్మి ఆ డబ్బుతో ఇంట్లో శ్రీకృష్ణ విగ్రహం పెట్టుకుని మంచి పూజామందిరం ఏర్పాటు చేసుకుని నిత్యం పూజించి ప్రతి సంవత్సరం వాడు ఇక్కడికి వచ్చి భజన చేసేవారు. ఆ తర్వాత ఈ వామనాచార్యుడు స్వతసిద్ధంగా పండితుడు, ఆయన 27 ఏళ్ల పాటు ఈ ఆస్థాన మండపంలో పురాణం చెప్పేట కృతజ్ఞతతో. ఈ కథనే చెప్పేవాట అసలు, ఎందుకని తనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కనుక, ఎంతోమంది దరిద్రుల్ని బాగు చేయడం కోసం, ఆస్తులు పోగొట్టుకున్నవాడు మళ్ళీ ఐశ్వర్యం పొంది 10 కాలాలు సుఖంగా ఉండడం కోసం ఈ కథని ఆస్థాన మండపంలో వినిపించినట్టుగా మనకు నారాయణ భట్ట తిరివారు తన ఆత్మకథలో చెప్పుకున్నాడు. కాబట్టి ఈ క్షేత్రం ఎంత గొప్పదో ఆలోచించండి, అనేక మహిమలు కలిగిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ మనకిప్పుడు రాబోతున్న కథ అటువంటి కథ. బృందావనం అంతా పొల్లిగింతలు పెట్టారు, ప్రదక్షిణలు చేశారు, చాలా బ్రహ్మానందాన్ని పొందారు వాళ్ళు. అక్కడికి వచ్చాక క్రమంగా మళ్ళీ పూర్వంలాగే నందాదులు ఇళ్ళు నిర్మించుకుని సుఖంగా నివసించడం మొదలుపెట్టారు. ఒకరోజున కృష్ణుడు అన్నాడు వాళ్ళ అమ్మతో, అమ్మా మేము కూడా చిన్నపిల్లలందరం కలిసి దూడలు మేపుకొస్తాం, పెద్ద పెద్ద ఆవులన్నింటినీ పెద్దవాళ్ళు మేపుతారు, దూడల్ని మాకు ఇచ్చేయండి, చిన్న చిన్న దూడల్ని మేము మేపుకొస్తాం అన్నారు. కొంచెం యశోదకి భయం వేసింది, కృష్ణుడు బాగా అల్లరి చేస్తాడు కదా, అందులో ఇది బృందావనం, మహాభయంకరమైన కేకారణ్యం, ఈ అడవుల్లో రకరకాల క్రూర జంతువులు ఉంటాయి, ఈ జంతువులలో ఏవైనా కృష్ణుడిని పొట్టన పెట్టుకుంటే ఎలాగా, పైగా ఎక్కడికైనా దూరం వెళ్ళిపోతే అడవిలో దారి తెలియదేమో అని అనుకుని ఇప్పటి నుంచి దూడలను మేపడం ఎందుకు నాయన అంది. లేదమ్మా ఎక్కువ దూరం వెళ్ళను, జాగ్రత్తగానే ఉంటానులే, ఇక్కడ ఇంట్లో కాలక్షేపం చేయకూడదు, దూడలు మేపితే పుణ్యం వస్తుంది, సత్సంతానం కావాలంటే ఆవుల్ని మేపాలని ఒక శాస్త్రం ఉండదు, తెలుసు కదా మీకు. పూర్వం రఘువంశంలో రఘుమహారాజు గారు పుట్టడానికి ముందు వాళ్ళ నాన్నగారు చేసిన పని అది, రాముణ్ణి రఘుమహారాజు అంటున్నావా, రఘువంశం వాడు అంటున్నావా, అంటే రాముడికి కూడా పేరు తెచ్చిపెట్టిన రాఘవుడనే పేరు రావడానికి మూల కారణం రఘు అనే రాజుగారు. రఘు యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు రాముడు అంటే, రఘు యొక్క కొడుకు అజుడు, అజుడు కొడుకు దశరథుడు, దశరథుడు కొడుకు రాముడు. కానీ మనం ఎంతసేపు కూడా రఘువంశం రాముడిని రాఘవుడనే పిలుస్తున్నాం. అంత వంశానికి పేరు తెచ్చిన రఘుమహారాజు గారు ఎలా పుట్టారో తెలుసా, వాళ్ళ నాన్నగారి పేరు దిలీపుడు, దిలీపుడి భార్య పేరు సుదక్షిణాదేవి. వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, ఎప్పటికీ పిల్లలు పుట్టలేదు, పెళ్ళి 16 ఏళ్ళైనా పుట్టలేదు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి దంపతులిద్దరూ గురువుగారు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు వశిష్ఠుడు, పూర్వం ఒకప్పుడు మీరు నందిని ధేనువుకి అపచారం చేశారు, కామధేనువుకి, ఆవులకు అపచారం చేయటం వల్లే సంతానం కలగదు, కాబట్టి ఇప్పుడు కామధేను మీకు కనబడదు కనుక కామధేను కూతురు నందిని అనే పేరుతో ఉన్న ఒక ఆవు నా ఆశ్రమంలో ఉంది, ఆవుని సేవించమన్నాడు. చాలా పెద్దగా క్లుప్తంగా 2 ముక్కలు చెప్తున్నాను. సంవత్సరం పాటు దీక్షగా ఆవుకి సేవ చేశాడు దిలీప మహారాజు. అప్పుడు ఆ నందినీదేను అనుగ్రహించింది. ఆ అనుగ్రహం వల్ల, నందిని పాలు తాగడం వల్ల ఆయనకి రఘుమహారాజు పుట్టాడు. పూర్వకాలంలో సంతానం కలగకపోతే, తమకి సత్సంతానం కలగాలనుకుంటే తప్పక ఆవుల్ని సేవించేవారు. అప్పుడప్పుడు ఆవుని పూజించి, ఆవు కాళ్ళకి పసుపు రాసి, దానికి దాణా పెట్టి, దాని చుట్టూ ప్రదక్షిణ చేసి పోషిస్తే, ఆవు పాలు తరచుగా తాగుతూ ఉంటే సత్సంతానం కలిగి తీరుతుంది. సంపదలు సంతానము ఇవ్వాలంటే ఒక గోవే ఇవ్వగలదు. అందువల్ల ఎప్పుడూ కూడా గోసేవ చాలా మంచిది. వంశాభివృద్ధి కోసం గోవుల్ని మేపుతాం, దూడల్ని మేపుతామని కృష్ణుడు తల్లిని ఒప్పించి బలరాముడిని వెంట పెట్టుకుని, పిల్లల్ని వెంట పెట్టుకుని మొట్టమొదటిసారిగా బృందావనంలో గోపాలుడయ్యాడు. గోపాలుడు నిజంగా గోపాలుడయ్యాడు. గోవుల్ని పరిపాలించి చిన్న చిన్న దూడలు అనమాట, మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మధ్యస్థంగా ఉంటాయి, అటువంటి దూడల్ని తీసుకెళ్లారట. మొదటి రోజు అడవిలో దూడల్ని మేపుతున్నారు. ఇంతలో కంసుడు పంపించగా వత్సాసురుడనే ఒక రాక్షసుడు వచ్చాడు. వాడు ఒక మంచి బలమైన తెల్లని ఆవు దూడగా మారిపోయాడు. మారిపోయి దూడల్లో కలిసి తిరుగుతూ సమయం చూసుకుని శ్రీకృష్ణుడిని చంపాలని వాడు అభిప్రాయపడ్డాడు. శ్రీకృష్ణుడు అది కనిపెట్టి ఏమి ఎరగనట్టుగా తక్కిన పిల్లల్ని పిలిచి, ఇదిగో పిల్లల్లారా ఇలా రండి అన్నట్ట. సుధాముడు, శ్రీరాముడు, బలరాముడు, ఇలా చాలామంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ పిలిచి, ఈ దూడ ఎంత బాగుందో చూసారా, ఇంత పూర్వం మనం అందరం ఎప్పుడు కనపడలా, ఇప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో, అబ్బా ఎంత ముద్దుగా ఉందో, ఆ ముట్టె, మూతి, దంతాలు, తోక, శరీరపు ఆకృతి, చర్మము, అన్నీ చాలా కోమలంగా అందంగా ఉన్నాయి, ఎంత బలంగా ఉందో అని చూద్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం, ముచ్చటగా చూద్దాం అని వాళ్ళందరినీ వెంట పెట్టుకుని దూడకి దగ్గరగా తీసుకొచ్చాడు. ఇది ఒక మంచి లేగ వినుడంతయును పెడినంచుడాసి తత్పదములు తోకయున్ బిగియబట్టి చలంగి వెలంగమ్రానితో చదియగా ఒక్క పెట్టుకొని చంపె కుమారుడు లేగ రక్కసు గుదులు కొనంగా బాలకులు కోయని ఆర్వ నఖర్వలీలతో. ఇది ఒక మంచి లేగదోడ, అందంగా ఉంది, బలంగా ఉంది, ఇంతకు పూర్వం చూడని కొత్త దూడ. పైగా చూడండి, ఒకళ్ళేమో తోకను ముట్టుకు చూడండి, కుచ్చు తోకను నెత్తికి రాసుకోండి, ఒకళ్ళు గిట్టలు చూడండి, ఒకళ్ళు ముట్టెను చూడండి, ఒకళ్ళు కొమ్మును చూడండి అని ఒక్కొక్క అవయవాన్ని పిల్లలకి వర్ణించి చూపిస్తూ దగ్గర కంటే చేరి అమాంతంగా దాని కాళ్ళు 4 తోకతో పాటు గట్టికబట్టాడు. పట్టుకుని గిర్రని తిప్పేశాడు. ఇదేమిటి కృష్ణ దూడను తిప్పేస్తున్నామని వాళ్ళు అనేలోపు ఆ దూడను గిరగిరా తిప్పి ఆ పక్కనే పెద్ద వెలగ చెట్టు ఉందిట. ఆ వెలగ చెట్టు మానుంది. మీరు మన శబరిమల వెడుతున్నప్పుడు చూసారు కదా, ఒక్కొక్క చెట్టుకి ఎంతంత కైవారం అండి. ఆ చుట్టుకొలత ఈ రెండు చేతులతో పట్టుకోలేము, ఎన్ని బారలతో పట్టుకుందామన్నా పట్టుకోలేము. అంతంత పెద్ద లావైన మానుగట్టిన చెట్లు ఉన్నాయి అడవుల్లో బృందావనంలో. అటువంటి ఒక వెలగ చెట్టు మొదలు మీద ఒక దెబ్బ కొట్టాడు ఈ దూడని. ఆ దూడ పెళ్ళు అనే శబ్దంతో మెడ విరిగి కింద పడిపోయింది. ఈ దూడను కొట్టడం వల్ల అంత వెలగ చెట్టు విరిగిపోయింది ఏకంగా. ఆ చెట్టు విరిగి పక్కనున్న చెట్టు మీద పడింది. ఈ చెట్టు కొట్టడం వల్ల అది విరిగి ఆ పక్క చెట్టు మీద పడింది. అది విరిగి ఇంకో చెట్టు మీద పడింది. ఏకధాటిన 81 చెట్లు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పడి విరిగి కింద పడిపోయాయి. ఈ దూడను కృష్ణుడు ఎందుకు ఇలా చంపేశాడు అని కొందరు అనుకునే లోపు ఆ చచ్చిపోయిన దూడ కాస్త 6 మైళ్ళ పొడవున్న భయంకరమైన నల్లని మబ్బు వంటి ఆకారంతో ఉన్న వత్సాసురుడు అనే రాక్షసుడిగా మారిపోయింది. దెబ్బతో గోపాలకులు తుండిపడిపోయారు, కుంగిపోయాడు. చేతిలో ఉన్న బొంగడీలు ఎగరేశారు. శహ్వాష్ కృష్ణ శహ్వాష్, ఇందుగా దూడను చూపించినట్టుగా చూపించి దాని పడుకు చావగొట్టావు. మేము అనవసరంగా దూడను చంపుతున్నాం అనుకున్నాం సుమా, నువ్వు తప్పుడు పనులు చెయ్యవు. నువ్వేం చేసినా అది లోకక్షేమానికి ఉపయోగపడే పని. అమ్మ రాక్షసుడు ఎంత పొడుగున్నాడో, వీడి దగ్గరికి మనం ఇంకా ముట్టి బాగుందని దాని మూతిలో మూతెట్టేం కాదు లటుక్కుని మింగేసేవాడు అమ్మమ్మ అనుకుని వాడు కాసేపు కొంచెం కంగారు కూడా పడ్డారు. ఇంకా తర్వాత నిశ్చింతగా ఆ రాక్షసుడు చుట్టూ ప్రదక్షిణలు చేశారు, ఆటలాడారు. వాడి శరీరం ఇలా వెళ్ళకెత్తలా ఉంటే పెద్ద స్టేజీ కింద ఉపయోగపడింది వాళ్ళకి, వేదికలాగా. ఆ వేదిక మీద ఆటలాడుకున్నారు. సాయంకాలం వేళ సద్దెన్నాలు తిన్నారు. దూడల్ని మళ్ళీ వెనక్కి ఇంటికి తీసుకెళ్లారు. చీకటి పడకుండా పెందరాళ్ళు 4-5 గంటలకల్లా వెళ్ళిపోయేవారు వాళ్ళు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళంతా పరుగు పరుగున యశోదామాత దగ్గరికి వెళ్ళి, అమ్మ యశోదమ్మ ఇవాళ ఎంత గండం గడిచి పిండం బయటపడిందో తెలిసినా, ఓ రాక్షసుడు వచ్చాడు సుమా అని జరిగిందంతా చెప్పి ఆ రాక్షసుడిని కృష్ణుడు లటుక్కుని చంపేశాడు. ఎంత బలమో అబ్బాయి గారికి ఎంత ఉంటాడు గాని అనగానే ఆవిడ ఆశ్చర్యపోయి, ఓరే నాయన నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశాను రా తండ్రి, అందుకే ఎప్పటికప్పుడు రాక్షసులు నిన్ను చంపడానికి వచ్చి నీ చేతిలో చూస్తున్నారు కానీ నిన్నేం చేయలేకపోతున్నారు. ఇదంతా ఆ నారాయణుడి కటాక్షం, ఆయనే నిన్ను రక్షిస్తున్నాడు నారాయణుడు అని చేతులు పైకెత్తి దండం పెట్టింది. ఎదురుగుండా ఉన్న నారాయణుడికి దండం పెట్టలేదు. ఈయనే నారాయణుడు అనే ఊహ ఉంటే ఎప్పుడో మోక్షానికి కొడుతుందట, అందుకని ఆ నారాయణుడు పైనున్నవాడు నిన్ను రక్షించాడురా అని ముద్దు పెట్టుకుంది. ఇంతలో నందుడు ఉపనందుడు వచ్చారు, ఈ విషయం విన్నారు. అప్పుడు ఉపనందుడు అన్నాడు, రామేశ్వరం పోయినా అదేదో తప్పలేదుట, అలా అయిపోయింది. అక్కడెక్కడో రేపల్లెలో ఉంటే పిల్లవాడికి కష్టాలు వస్తున్నాయని విని బృందావనం వచ్చాం. తీరా బృందావనంలో కూడా రాక్షసులు మొదలయ్యారు, ఏం చేస్తాం, అనుభవించడమే. కానీ ఒక్క అత్యంత విచిత్రమైన గాథ ఒకటి ఇక్కడ జరుగుతున్నది అని ఉపనందుడికి ఒక ధైర్యం వచ్చింది. అదేమిటది, శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఏదో ఒక అతీత శక్తి రక్షిస్తోంది. అది ఏ శక్తో తెలియదు, లేకపోతే ఎంతటి గొప్ప రాక్షసుడైనా ఆయనని చంపాలని వచ్చాడా, ఆయన చేతులనే చూస్తున్నాడు కానీ ఆయన్ని మాత్రం రవ్వంత ఏమీ చేయలేకపోతున్నాడు. ఏదో మొత్తం మీద ఒక దివ్యశక్తి, పరమాత్మ శక్తి ఈ కృష్ణుడిని రక్షిస్తోంది. ఆ శక్తి ఎప్పుడు కృష్ణుడిని రక్షించుగాక అనుకుని పాపం ఆ అదృశ్య శక్తికి నమస్కరించారు. ఏమైతేనే అదృశ్య శక్తే పరమాత్మని వాళ్ళకి తెలియకపోయినా ఆ శక్తికే నమస్కరించారు. ఆ తర్వాత మళ్ళీ 2వ రోజున దూడల్ని వెంట పెట్టుకుని బృందావనంలోకి వెళ్ళాడు కృష్ణుడు. ఆ పూట బలరాముడు సుధాముడు శ్రీరాముడు కొంచెం దూరంగా ఉన్నారు. కృష్ణుడు వాళ్ళకంటే ముందు వెళ్ళాడు. అక్కడ తెల్లని హిమాలయ పర్వతంలాగా మంచు కొండలాగా ఆకాశమంత ఎత్తు ఉన్న ఒక కొంగ కనపడింది వాళ్ళకి. ఆ కొంగ ఒక కాలులా పైకి లాక్కుని కాళ్ళలోకి కాలు పెట్టుకుని ఒంటి కాలు మీద జపం చేస్తోంది. అది ఎలా ఉందో తెలుసిన, అకుటిల దంభోళిహత శతాద్రి శిఖర రూపకమున్ అన్నారు. పూర్వం పర్వతాలకి రెక్కలుండేవి, ఆ రెక్కలన్నీ వజ్రాయుధంతో ఇంద్రుడు నరికి అవతల పారేశాడు. హిమాలయ పర్వతం రెక్కలతో పాటు ఇక్కడికి వచ్చినట్టుంది. వజ్రాయుధము దెబ్బతిని రెక్కలు తెగొట్టబడకుండా ఉన్న హిమాలయ పర్వతమా అన్నట్టుగా తెల్లని కొండ వంటి ఆకారంతో కొంగ రెక్కలతో కనపడింది అన్నమాట. అంటే ఆ కొంగకి రెక్కలు ఉండడం వల్ల రెక్కల పర్వతంలో ఉంది. అటువంటి దానిని హరిహింసారంభకాన్ని శ్రీకృష్ణుడిని హింసించాలని కోరుతున్నదానిని ఆ బకాన్ని చూచాడు కృష్ణుడు. బలరామాదుల్ని మీరు అక్కడే ఉండండి, ఈ కొంగ దగ్గరికి నేను ఒంటరిగా వెళ్ళొస్తానని దగ్గరికి వెళ్ళాడు. ఆ కొంగ ఒక కన్నెలా మూసి ఒక కాలు పైకెత్తి కృష్ణుడికేసే చూస్తోంది, అలా రెండు ముక్కులు పైకి చాచి, ముక్కు ఎప్పుడు కూడా దగ్గరికి పెట్టుకుంటుంది కొంగ. ఈ పోటీ ఈ కొంగ ఏం చేసిందనమాట, కింద ముక్కు నేల మీద పెట్టి రెండో దాన్ని ఇలా పైకెత్తింది, నోరు బాగా తెరిచింది. రారా నాయనా రా, నేను పూతన గారికి డీరెస్ట్ బ్రదర్ని, నీకోసమే చూస్తున్నాను. అది పూతనకి సోదరుడు, పూతనకు కూడా చాలామంది తమ్ముళ్ళు ఉన్నారండోయ్. పూతన 281 మంది తమ్ముళ్ళకి ఒక్క అక్కట, దానికి అంతమంది తమ్ముళ్ళు ఉన్నారు. చిత్రం ఏమిటంటే ఎంతమంది తమ్ముళ్ళకి ఆవిడంటే ఇష్టం. మా అక్క మా అక్కని ఆవిడ ఎంతో ప్రేమగా చూసేవారట. అసలు ఏదో చెప్పమంటారా, పాపాత్ములకు ఉన్నంత బంధుప్రీతి పుణ్యాత్ములకు ఉండదు. రాక్షసుల్లో ఉన్న బంధుప్రీతి మానవుల్లో ఎక్కడుంటుంది? అలా ఉంటే మనలో కొట్టుకుంటామా? రాక్షసులు వాడు ఏ జాతికి చెందిన రాక్షసుడైనా అందరూ ఒకటే, నరమాంస భక్షకులు, మనందరం నరులకు వ్యతిరేకం, అంతే కలిసిపోతారు వాళ్ళు. మీరు చూడండి ఎక్కడన్నా మనకు ఒక్క ఎందుకో కర్మయోగం ఏంటో తెలియదు కానీ ఒక ఆంధ్రుల్లోనే ఐకమత్యం తక్కువ, తెలుగు వాళ్ళకే ఐకమత్యం తక్కువ. తమిళియన్స్ చూడండి భాషాభిమానం, తమిళం భాష మాట్లాడితే వాడు ఎక్కడున్న అందరూ కలిసిపోతారు చోట, మలయాళం మాట్లాడే వాళ్ళంతా చోట చేరతారు. మన దగ్గరకు వచ్చేసరికి ఇద్దరు ఆడమలయాళం కూడా కలిసి ఉండలేకపోతున్నాం. ఏదో సంథింగ్ సమ్ మనలో కొంచెం లోపం ఉందన్నమాట. ఈ లోపాన్ని సరిదిద్దుకుని అందరూ ఐకమత్యంతో ఉండి తీరాలి. మా అక్కని పోతని పోతనని చిన్నప్పుడే కృష్ణుడు చంపేట, ఆ కృష్ణుడు అంతం చూడాలి అని వత్సాసురుడు వచ్చాడు చచ్చిపోయాడు. ఇప్పుడు బకాసురుడు కూడా పోతనికి సోదరుడు కాబట్టి ఈ తెల్లని కొంగ రూపంలో కంసుడు పంపగా శ్రీకృష్ణుణ్ణి హింసించడం కోసం అక్కడికి వచ్చాడు. ఎదురుగుండా నోరు తెరుచు కూర్చునున్నాడు. ఎల్ల పనులు మాని ఏకాగ్రచిత్తుడై అన్నారు పోతన గారు. ఇక్కడ అన్ని పనులు మాని ఏకాగ్రచిత్తుడై కృష్ణుడు మింగడానికి చూస్తున్నాడు. కృష్ణుడు మింగడానికి కూడా ఏకాగ్రత కావాలి. అసలు చేపను పట్టుకోవడానికి కొంగ ఎంత ఏకాగ్రత చూపిస్తుందండి, అలాగే జపం చేస్తున్నట్టు అస్సలు కదలకుండా నిశ్శబ్దంగా ఉంటుంది. కదిలితే చేపలు పారిపోతాయి, అందుకని కదలకుండా మౌనంగా ఉండి దగ్గరికంటే చేప రాగానే టక్కన పట్టేస్తుంది, అందుకని కొంగ జపమన్నారు. కనీసం అలా జపం చేసినా ఇవాళకైతే రేపైనా బాగుపడతాం, కానీ కొంగ జపం చాలా కష్టం. అంతసేపు కదలకుండా ఉంటుంది అది, కేవలం తిండి కోసం. తిండి కోసమే అంత కఠోరంగా కదలకుండా ఏకాగ్రతతో నియమంతో ఉంటూ అంటే మరి మనం ఉండకపోతే ఎలాగా, 5 నిమిషాలైనా జపం చేయకపోతే ఎలాగా, 10 నిమిషాలైనా పురాణం వెళ్ళకపోతే ఎలా మరి? అందుకని ఏకాగ్రత అన్నిటికీ అవసరము. అందులో పరమాత్మని ఎలా పట్టుకోవాలన్నా ఏకాగ్రత ఉండాలి. కృష్ణుని పట్టుకోవడానికి వాడు ఆ పూట మరింత ఏకాగ్రతతో అలాగే నోరు తెరుచు కూర్చున్నాడు. ఇంతలో శ్రీకృష్ణుడు కావాలని దగ్గర కంటే వచ్చాడు వీడు అంతం చూడడానికి. వాడు టక్కును ఏం చేశాడు, పరుగు పరుగు దగ్గరకు వచ్చి రెండు ముక్కులు అలా చాచి గుటుక్కుని మింగేశాడు కృష్ణుణ్ణి. చంచువు నీటి పక్షములు జల్లునవిచ్చి పదంబులెత్తి కుప్పించిన భంగుపైకసి భీషణ ఘోషణ వక్త్రుడై విజృంభించి గరుత్సమీరమున భిన్నములైతరులోలి గోలగా మించి బకాసురుండొడిసి మృంగె సహిష్ణుని విష్ణుని చిన్ని కృష్ణుని. రెండు ముక్కులు టపటపా కొట్టుకుంటూ రెక్కలు అల్లార్చి ఎగురుతూ వస్తూ ఉంటే ఆ రెక్కల నుంచి వస్తున్న గాలికి ఆ చుట్టుపక్కల ఉన్న అడివంతా గజగజ వణికిపోయింది. చెట్లన్నీ కదిలిపోయాయి, అంత పెద్ద గాలి. కొండలు కూడా కదిలిపోయాయి, అంత తుఫాను వేగంతో ఎగురుకుంటూ వచ్చి అమాంతంగా కృష్ణుడిని మింగేశాడు. ఆ కృష్ణుడు ఎటువంటి వాడు, చిన్నారి కృష్ణుడు, సహనగుణం కలిగిన వాడు, అన్నిటికీ మించి జయము తప్ప అపజయము ఎరగనివాడు. అటువంటి శ్రీకృష్ణుణ్ణి గుటుక్కున మింగాడు వాడు. కృష్ణుడు ఏం చేశాడు, కంఠంలోకి వెళ్ళాక గొంతుకు అడ్డం పడిపోయాడట. ఇంకా లోపలికి వెళ్ళాడు బయటికి రాడు. ఈలోపు ఏం జరిగింది, కృష్ణుణ్ణి ఒక్కసారి బకాసురుడు మింగగానే బయట ఉన్న బలరాముడు గోపాలకులు చచ్చి కింద పడిపోయారు. ఎందువల్ల, కృష్ణుడే వారందరికీ ప్రాణం. కృష్ణుడు ఇంద్రియములలో ఉన్న చైతన్యం, చైతన్యం లేకపోతే ఇంద్రియాలు పనికిరావు. ప్రాణమైన కృష్ణుడు ఎప్పుడైతే కొంగ కంఠంలోకి వెళ్ళిపోయాడో ఆ క్షణమే బయట ఉన్న వాళ్ళంతా శవాలైపోయారట. ఎంత అద్భుతంగా రాశారట అక్కడంటే, దీన్ని బట్టి కృష్ణుడు బలరామాదులకి ప్రాణము. కృష్ణుడు లేకపోతే బలరాముడు కానీ గోపాలకులు కానీ ఒక్క క్షణం కదలలేరు, మెదలలేరు, నిద్రపోలేరు. అందుకే సర్వం కృష్ణమయం. ఇంతమంది గోపాలకుల రూపంలో ఉన్నది ఒకటే కృష్ణుడు అన్నమాట. అందుకని పోతన గారు అద్భుత పద్యం రాశారు. ధనుజుడు మింగిన కృష్ణుని కనలేక బలాది బాలక ప్రముఖులు అచేతనులై వెరగందిరి. ఏమి చైతన్యం లేకుండా శవాల్లో పడిపోయారట. ఎలా పడిపోయారుగా? చెయ్యన ప్రాణము లేని ఇంద్రియంబుల భంగిన్, ప్రాణం లేని శరీరంలా పడిపోయారు వారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాపం బయట ఉన్న వాళ్ళంతా చచ్చిపోయినట్టు పడిపోయారు. ఎలా అయినా వీళ్ళని ఉద్ధరించాలనుకున్నాడు ఆయన. అనుకుని వెంటనే ఏం చేశాడు, ఈ గొంతుకు దగ్గర ఉండి లోపలికి బయటికి రాకుండా, అంటే బయటికి రాడు లోపలికి వెళ్ళాడు, కంఠం దగ్గర కూర్చుని అగ్నిజ్వాలల వంటి తన తేజస్సుని పెంచి కంఠాన్ని కాల్చి పారేశాడు. ఇప్పుడు లోపల ఉన్న కృష్ణుడు నిప్పు అయిపోయాడు. ఈ నిప్పు వాడి కంఠానికి ముప్పు తెచ్చిపెట్టింది, గొంతు కారిపోయింది, చొరచొర నాడిపోయింది. బాబోయ్ బాబోయ్ బయటికి రారా బాబు అన్నాడు. అరిచాడు, తట్టుకోలేకపోయాడు. మనిషి అయితే మింగుతాడు కానీ నిప్పేం మింగుతాడు? మరి గొంతు మండిపోతూ ఉంటే అని అరిచి నోరు తెరిచి కక్కేశాడు కిందకి. కృష్ణుడు కింద పడగానే మళ్ళీ బలరామాదులందరూ కదిలారు. కృష్ణుడు లోపల ఉన్నంతసేపు కదలిక లేదు. ఆయన బయటికి రాగానే వాళ్ళంతా కదిలి చైతన్యం పొందారు. ఆ తర్వాత వాడు కక్కి మహాఘోషంతో అరుపుతో నీ అంతం చూస్తానంటే ముక్కుతో పడవబోతూ ఉంటే కృష్ణుడు టక్కున ముక్కు పట్టుకుని గడ్డి పలకల్లా చీలినట్టుగా రెండు ముక్కుల్ని చీల్చి అవతల పారేశాడు. తృణము క్రియ. గడ్డి పరకలు చేర్చడం పెద్ద కష్టం. అప్పుడప్పుడు మనం బీచుల్లో కూర్చుని గడ్డి పరకలు తుంపుతామే, అలా తుంచి అవతల పారేశాడు. అప్పుడు వాడి శరీరంలోంచి ఒక అద్భుత కాంతి వచ్చింది. ఆ కాంతి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. వాడు నిజానికి పరమధర్మార్గుడు, కానీ శ్రీకృష్ణుడు వాడి కడుపులోకి వెళ్ళాడు, ఇప్పుడు వాడు గొంతుకులోకి వెళ్ళాడు. వాడి కంఠంలోకి వెళ్ళడంతో వాడి శరీరం ఏమైందనమాట, అపవిత్ర శరీరం పవిత్రమైపోయింది. వాడి పాపాలన్నీ పోయాయి. బొగుడు కాస్త పుణ్యాత్ముడై ఆయనలో కలిసిపోయాడు. పరమాత్ముడు ఏ వంకతో అయినా మన శరీరంలో ప్రవేశించినా, ఆయన స్పర్శ మనకు తగిలినా, ఆయన స్పర్శ తగిలాక ఇంకా పాపం ఎక్కడుంటుంది? ఈ విధంగా బకుణ్ణి తనలో కలుపుకుని వాడిని సంహరించాడు. ఇది జరిగిన తర్వాత అంటే ద్వితీయ విఘ్నం లేకుండా రెండో రోజు కూడా రాక్షసుని సంహరించాడు అనమాట. ఎప్పుడు ద్వితీయ విఘ్నం ఉండకూడదట, అందుకని బకాసురుడు కూడా చంపాడు. ఇప్పుడు రోజు రోజుకి ఇలాంటి వార్తలు వినడానికి అలవాటు పడిపోవడం వల్ల యశోద కొంచెం ధైర్యం వచ్చింది. ఇలాగే వస్తూ ఉంటారులే రాక్షసులు, వాళ్లే పోతూ ఉంటారులే, రోజు గండం వస్తే ఇంకెవడు పట్టించుకుంటాడండి.